ఈ చేసేటటువంటి ప్రయత్నంలో మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆధ్యాత్మికత అనేది ఒక జీవిత విధానము. ఇది మీరు చాలా బాగా వంటబట్టించుకోండి. ఇవాళ చెప్పబోయేటటువంటి పాయింట్, ఓ సైంటిస్ట్ సినిమా చూస్తున్న సైంటిస్టే, ఓ డాక్టర్ సినిమా చూస్తున్న డాక్టరే. నేను హోమియోపతి నేర్చుకున్నాను అనంతపూర్లో చలపతిరావు గారని ఆయన దగ్గర. ఆయనతో రోడ్డు మీద నడుస్తూ ఉంటే మనకి మనుషులు కనిపించరు, హోమియోపతి మందులు కనిపిస్తాయి. ఎవడో ఎదురకుండా వస్తూ ఉంటాడు, వాణ్ణి నక్స్వామిక అంటాడు. ఇంకోడెవడో తల ఇలా గోక్కుంటూ ఉంటాడు, వాణ్ణి సేపియా అంటాడు. ఇంకోడెవడో కాళ్ళు ఇలా డాన్స్ చేస్తూ నడుస్తూ ఉంటాడు, వాడిని ఫాస్ఫరస్ అంటాడు. ఇంకోడు కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాడు. రకరకాలుగా అంటే ఆయన యొక్క బ్రెయిన్ హోమియోపతియే. అది తప్ప మీకు ఇంకేం కనిపించారు ఆయనతో నడుస్తూ ఉంటే? అదే విధముగా మీ జీవితాలలో ఆధ్యాత్మికత ప్రవేశించాలి. అది తప్ప ఇంకేం ఉండకూడదు మీ జీవితాలలో. ఈ ఆధ్యాత్మికత యొక్క ప్రవేశము రెండు విశేషమైనటువంటి సత్యాలను మనం తెలుసుకోగలిగితే ఆధ్యాత్మిక విధానం మన జీవితాల్లో ప్రవేశిస్తుంది. ఈ సత్యాలు కబుర్లు చెప్తే కాదు, అనుభవంలోకి వస్తేనే మీ జీవితాలలో ఆధ్యాత్మికత ప్రవేశిస్తుంది. అంతకు ఒక సెకండ్ ముందు కూడా మీరు ఆధ్యాత్మిక నటులే తప్ప ఆధ్యాత్మికత మీలోకి ప్రవేశించదు. మీరు నటన చేస్తూ ఉంటారంటే మేము ఆధ్యాత్మికలో అని. ఏమిటా రెండు లక్షణాలు? మొట్టమొదటిది జన్మ జన్మల కంటిన్యూటీ. ఇది మీకు అవగాహనలోకి రావాలి. కబుర్లు చెప్పడం కాదు, ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన వెనకాతలు ఉన్నటువంటి జన్మ పరంపరలు మీకు తెలియాలి. జన్మ పరంపరలు తెలియాలి అంటే ఋషులైపోవాలి మీరు. కళ్ళు మూసుకుని కొన్ని వేల సంవత్సరాల కిందట ఆ పేరుతో అక్కడ పుట్టావు, అది అక్కర్లే మీకు, ఒక అవగాహన. ఉదాహరణకి ఆస్తమా వచ్చింది అనుకుందాం ఒక వ్యక్తికి, అలర్జీ అంటాడు డాక్టర్. వాతావరణం వల్ల, వాతావరణంలో చలి కానీ తేమ కానీ ఎక్కువ అవటం వల్ల వచ్చింది అంటాడు డాక్టర్. ఆధ్యాత్మిక దృష్టికోణం ఏంటో తెలుసా? ఖచ్చితంగా మీరు ఈ జీవితంలో కానీ ఇదివరకటి జీవితాల్లో కానీ ఇతరులకు ఊపిరి చల్పకుండా జీవించేటట్టు చేశారు. అది ఇప్పుడు మీకు ఈ విధంగా పరిణతి చెందుతోంది. అర్థం చేసుకోండి. రెండు మూడు చిన్న చిన్న ఫార్ములాను మీరు గుర్తుంచుకుంటే మీరు కూడా ఋషులతో సమానంగా మీ గురించి మీరు ఇతరుల ఆస్మాతో బాధపడుతూ ఉంటే వాళ్ళని ఓదార్చకం పోయి మందు వేటపై తెలిసినా కింద జంబులు నువ్వు అవన్నో ముంచేసి ఉంటావు నీళ్లలో, అందువల్ల నువ్వు ఆయాస పడుతున్నావు అన్న అనుకోండి, ఖచ్చితంగా మీకు ఆస్తమా వస్తుంది, ఉన్నవాడికి పోతుంది. ఆ విధంగా మీరు సహాయపడవచ్చు. మీకు అంత హృదయ విశాలత్వం ఉంటే ఓకే. ఇంకేదంటే ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేయమని చెప్పటంలే, ఇంకోళ్లకి ఆ రోగం ఎందుకు వచ్చింది, ఆ బాధ ఎందుకు వచ్చింది కాదు. మీ జీవితాలలో ఉండేటటువంటి బాధలు ఎందుకు వచ్చాయో అర్థం చేసుకోండి. అదే బాధ ఇంకోటికి ఎందుకు రావటం లేదు? ఎలర్జీ అంటున్నాం, ఒకటికి వస్తుంది ఒకటికి రావటం లేదు. అంటువ్యాధులు అంటున్నాం మనం, ట్యూబర్క్లోసిస్ అంటువ్యాధి అని అందరికీ తెలుసు. కానీ ఓ ట్యూబర్క్లోసిస్ డాక్టర్కి కానీ నర్సులకు కానీ ట్యూబర్క్లోసిస్ వచ్చి చనిపోయారు అని మనం ఎక్కడ చదవము. అంటువ్యాధి అయితే ముందు వాళ్ళకి పట్టుకోవాలి కదా. ఈ అవగాహన మొట్టమొదట మీరు మీ జీవితాలలో ఈ రోజు నుంచి ప్రవేశపెట్టుకోండి. మీకు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధమైనటువంటి కారణాల వల్ల మీకు వచ్చి ఉంటాయో మీరు ఊహించగలిగితే చాలు, అది 100% కరెక్ట్ అయి ఉంటుంది. చాలా చర్మ వ్యాధులకి కారణం ఏంటి అంటే ఊహించగలరా ఇప్పుడు మీరు? చాలా జ్వరాలకి కారణం ఏంటి అంటే ఊహించగలరా మీరు? జలుబుకి కారణం ఏమిటి ఊహించగలరా మీరు? దగ్గుకి కారణం ఏమిటి ఊహించగలరా? ఇది ఆధ్యాత్మికత. నాకు రోగం వచ్చింది నా ప్రారంభంలో వచ్చింది అంటాం కాదు, ఈ ప్రారంభంలో వచ్చింది, నేను ఇవాళ చెప్పబోయేటువంటి కొన్ని సంఘటనలు ఖచ్చితంగా వ్యక్తిగత జీవితంలో నిజంగా జరిగినటువంటివే మీకు ఉదాహరణగా ఇస్తున్నాను, కల్పితమైనటువంటి ఉదాహరణ కాదు. ఒక వ్యక్తి వినికిడి తగ్గుతోంది, చెవులు వస్తోంది వాడికి. ఎందుకు వస్తోంది? కారణం వెతుక్కున్నాడు వాడు. కారణం వెతుక్కుంటే రోమన్ ఎంపైర్ కాలంలో అతను ఒక మున్సిపాలిటీలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లో ఉన్నాడు. మున్సిపాలిటీలో ఉంటే ఏం చేస్తారు? ప్రజలందరూ కూడా అప్లికేషన్స్ పెడుతూ ఉంటారు, మా రోడ్డు బాగాలేదు, మా ఇది బాగాలేదు, మాకు అది బాగాలేదని. ఈ మహానుభావుడు ఏం చేశాట? హీ టర్న్డ్ ఏ డెఫ్ ఇయర్. ఈ మహానుభావుడు ఏం చేశాడు అంటే లోకులు అందజేస్తున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ ని వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. చెవుడు వచ్చింది అంతేక, చెవుడు వయసు వల్ల రాదు, మీరు అర్థం చేసుకోండి. మరి వయసు వస్తే చెవుడు ఎందుకు వస్తుంది? మీరు చూడండి, చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు మీరు విని కూడా వినకుండా నటించారు, ఎంతమంది జీవితాలలో ఈ సంఘటన జరిగిన చెవుడు వస్తుంది. ఆ కోట సరిపోతే ఇంకో ఇంతవరకు ఇన్ని మాత్రమే లేదు, ఆ చెవుడు స్టార్ట్. అర్థం చేసుకోండి, చెవుడు ఎందుకు వస్తుందో, ఇతరుల మాట వినకపోతే. మనం ఇతరుల మాట ఎక్కడ వినో? మన జీవితాలలో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నవ్య యుగములో ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో ఈ తప్పు మనలో అందరం చేస్తున్నాం, చేయబోతున్నాం. పిల్లలు చెప్తున్నటువంటి మాట మనం వినిపించుకోవటంలే, వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు మనం అవగాహనలోకి తెచ్చుకోవటంలే. అలానే వాళ్ళని నెత్తికెక్కించి చూసుకోకండి. మాస్టర్ చెప్పారు పిల్లలు చెప్పినట్టు చేయండి అని, చెప్పినట్టు చేయండి అని లేదు, నేను వినండి అన్నాను. వినటం వేరు, చెప్పినట్టు చేయటం వేరు. తేడా అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఇంచేత ఇవాళ చెప్పినటువంటి విషయాలు మళ్లీ మీకు చెప్పేటటువంటి అవకాశం గ్యారంటీగా రాదు. ఈ కర్మ సిద్ధాంతము, ఉద్యోగం చేస్తున్నాం, కొంతమందికి అదే ఉద్యోగంలో ఎక్కువ జీతాలు రావటం గమనిస్తూ ఉంటాం, కొంతమందికి అదే ఉద్యోగం వాళ్ళు చేస్తూ ఉంటారు, తక్కువ జీతాలు వస్తూ ఉంటాయి. నా కాలేజీలో నేను చూస్తూ ఉంటాను, నేను కెమిస్ట్రీ లెక్చరర్ని, ఇంకోటి కెమిస్ట్రీ లెక్చరరే, నేను యూజీసీ స్కేల్ వస్తూ ఉంటుంది, ఇంకోటికి మామూలుగా మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత ఇస్తారో అంతే వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? దీనికి కారణం చాలా మంది, మా పిల్లలకి ఉద్యోగం రావటం లేదు, మా అమ్మాయిలకి పెళ్లి కావటం లేదు. ఆ సమస్యలకు మీరు ఈ క్లీన్ బీజ సాధన చేసిన తర్వాత గురుత్వం వహించవలసి ఉంటుంది, మీరు చెప్పవలసి ఉంటుంది. అప్పుడు మళ్ళా మాస్టర్ని అడుగుతూ ఉండండి, మాస్టర్ ఇదే ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి ప్రిన్సిపల్స్ ఉపయోగిస్తాను, అంతకంటే ఎక్కువ నాకు తెలీదు. ఈ ఫార్ములాలో మీరు పడ్డారో మీరు అదృష్టవంతులు, సొల్యూషన్ వచ్చేస్తుంది. పడలేదనుకోండి సొల్యూషన్ రాదు. కానీ క్లీన్ బీజ సాధకులు ఖచ్చితంగా గురువులుగా మారాలి అన్న దానికి ఎందుకు ఇవాళ ఈ టాపిక్ చర్చలో వచ్చింది అంటే, బిగ్ బాస్ వచ్చి కూర్చున్నాడు గనక నా కుడి వైపు. క్లీన్ బీజ సాధన యొక్క పరాకాష్ఠ వినాయకత్వము. వినాయకుడికి ఉండేటటువంటి మూలాధారమైనటువంటి లక్షణము ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే చాలా పెద్ద పెద్ద చెవులు. చెవులు మనం సాగదీసుకోక్కర్లేదు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని పెద్ద చెవులు చేసుకోక్కర్లేదు. ప్రతి వాళ్ళు చెప్పింది వినండి, వినండి అంటే మిమ్మల్ని ఆచరించమని నేను చెప్తాను, మొట్టమొదట అది నేర్చుకోండి. లెర్న్ టు హియర్, ఇంకోటి ఏం చెప్తున్నాడో వినండి. చాలా సార్లు నేను ఇక్కడ కూడా చూస్తూ ఉంటాను, నేను ఇప్పుడే చెప్తాను ఏదో విషయం మీ మనసులో ఎక్కడ ఉంటాయి. మీరు నేను చెప్పింది విన్నారనుకోండి, మీరు మౌనంలో ఉన్నట్టే. మీరు మౌనంలో ఉంటేనే నేను చెప్పింది మీరు వింటారు, లేకపోతే వినరు. అంచేత నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుంది అంటే మౌనంలోకి ఎలా దూరాలి మాస్టర్, ఇంత పెద్ద శరీరం వేసుకుని ఎలా దూరుతాం మాస్టర్, దూరకల మీరు ఉన్నదే మౌనంలో. మీరు మౌనం అనే సముద్రంలోనే ఉన్నారు, ఆ సముద్రంలో మీరు ఒక అలా అవగాహన చేసుకోండి. అది మీరు సముద్రంలోని ఒక అలా సముద్రంలోకి ఎలా దూరాలి అని ప్రశ్నిస్తే ఎంత పిచ్చిగా ఉంటుందో, అర్ధరహితంగా ఉంటుందో, అంత పిచ్చి ప్రశ్నలు వేస్తారు. మీరు దూరేదేంటి? మీరు మౌనంలోకి వెళ్లేదేంటి? మీరు ఉన్నదే మౌనంలో. అల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు పడిపోండి, ఖచ్చితంగా పడిపోతారు. మీ అంతటా మీరు పడకపోతే ప్రకృతి పడేస్తుంది, దాన్ని సావు అంటాం. మీ అంతటి మీరు పడితే నిద్ర అంటాం. ఈ తేడాలు అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి రహస్యాలు ఇంతే. రాత్రి మీద నిద్రపోతున్నప్పుడు శరీరము అనేటటువంటి అల పడిపోయింది. మీకు గుర్తుందా మీ శరీరం ఎలా ఉందో? ఎంత జాగ్రత్తగా మేకప్ అది చేసుకుంటాం, పడుకున్నప్పుడు చొంగలు కార్చేస్తూ ఉంటాం, చొంగలు బట్టల మీద పడుతూ ఉంటుంది, అది చేస్తూ ఉంటుంది, ఏం పర్వాలేదు. మళ్ళా లేవగానే మళ్ళీ తుడి చేసుకుంటాం, ఎంత డేంజర్. అంటే అర్థం ఏంటి అక్కడ? ఆ నిద్ర లో నిద్రపోయేటటువంటి పరిస్థితి మీకు ఎప్పుడు వచ్చినదో ఆ క్షణంలో ఈ అలా పడిపోయింది. పడిపోవటం మరి చేతగాటం లేదు మాస్టర్. నిద్రపోతుంటే ఎందుకు అబద్దాలు చెప్తారు? నిద్రపోకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తే అర్థం ఉంది. అర్థమైంది కదా? అవగాహన చేసుకోండి, ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నానో. మీకు మీరు జాగ్రత్తగా ఇవాళ చెప్పిన విషయాలు గమనంలో ఉంచుకుంటే జాగ్రత్త అవస్థలో వచ్చేటటువంటి ప్రతి సమస్యకి మీరు గురువుగా సమాధానం ఇవ్వగలరు, చెప్పగలరు, తీర్చగలరు, గ్యారంటీ అది. కానీ మీరు ఈ ప్రిన్సిపుల్ అర్థం చేసుకోవాలి, సిద్ధాంతాలు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి సిద్ధాంతం ఏం చెప్పానో అర్థమైంది కదా? ఈ జీవితము అనేక ఇదివరకటి జీవితాల యొక్క శృంఖలలోని భాగము. మళ్ళీ అర్థం చేసుకోండి అది. అది మీకు అర్థం అవుతేనే మీరు ఆధ్యాత్మికవేత్తలు. అది అర్థం కానంత వరకు ఆధ్యాత్మికత మీకు వంట పట్టదు. మీరు ఏదైనా కబుర్లు చెప్పుకోండి, మీరు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉదాహరణ చేసేయండి, ఏమైనా చేసుకోండి, మీకు వంట పట్టదు. మరి ఏం పట్టించుకోమంటున్నాను నేను? మీరు ఒక అలగా అనేక శరీరాలను ధరించి, ఆ శరీరాలు మానవ శరీరాలు కావచ్చు, మానవేతర శరీరాలు కావచ్చు, ఒక పరమాణువుగా ఉండొచ్చు, ఒక రాయిగా ఉండొచ్చు, ఒక రప్పగా ఉండొచ్చు, ఒక చెట్టుగా ఉండొచ్చు. మనకి మాత్రమే ప్రారంభ కర్మలు ఉంటాయి అనుకోకండి, రాళ్లకు కూడా ఉంటాయి. ఆ రాళ్లను అలా తొక్కి పారేస్తున్నాం, ఈ రాళ్ళకి ఈ రాయికి దండలేస్తున్నారు. ప్రారంభ కర్మ లేదా ఆ రాయికి? ఒక రాయిని వినాయకుడు అంటున్నారు మీరు, అబ్బో దండలేసేసి ఇంకేముంది, నీ క్లీం బీజ సాధన అక్కడ వచ్చింది అంటున్నారు. ఇందా చేస్తే రాయి అది, మరి అదే రాయి అక్కడుంది. రాయికి కూడా మనుషులలో ఏ విధంగా అవుతే అనేక విధాలైనటువంటి స్థాయిలు, తారతమ్యాలు ఉంటాయో. ఒకటి రోడ్డు మీద పడతాయి, ఉమ్మేస్తూ ఉంటాం, ఇంకోటి ఇంట్లో ఉంటుంది, ఇంకోటి దేవాలయాలలో ఉంటుంది, ఇంకోటి గురువుగారు పడుకునేటటువంటి ఆశ్రమంలో రాయి ఉండవచ్చు. వాటికి ప్రారంభ కర్మలు ఉన్నాయి, ఇందుకు ఉన్నాయి. అది మీరు గమనం చేసుకోవాలి, రాయిలో ఉన్నటువంటి ప్రారంభ కర్మలు. ప్రతిదానికి ఈ దృష్టికోణం ఎప్పుడైతే మీకు వస్తుందో మీరు ఆధ్యాత్మికవేత్తలే. నేను చాలా కష్టాల్లో ఉన్నాను, మానవ మాత్రులు. కష్టాలు ఎందుకు వచ్చాయి మీకు? వాటి ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మీకు వచ్చినటువంటి కష్టానికి కారణం మీరే. మీరే ఏదో చేసి ఉంటారు ఆ కష్టం రావటానికి. మరి ఆ కష్టం పోవటానికి ఏం చేయాలి? దానికి తల్లకిందులు పని చేయండి. ఆ తల్లకిందులు పని చేసేటటువంటి అద్భుతమైనటువంటి రహస్యము సేవ. సేవ, సేవ, సేవ. పిల్లలకి పెళ్లి కావటం లేదు అని చాలా మంది నాతో చెప్తూ ఉంటారు. ఏం చేయక్కర్లేవాలని. ఐదు పెళ్లిళ్ళలో పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా, మంచిని ఇవ్వమనండి ఆ పిల్లల చేత. ఆరో పెళ్లి ఆ అమ్మాయిదే అవుతుంది. గ్యారంటీ కావాలంటే చేసి చూసుకోండి, అది గ్యారంటీగా జరుగుతుంది. అది ఇప్పుడు ఎందుకు జరగటం లేదు అంటే, అసలు మీరు ఇళ్లలో పెళ్లి చేయరు? పెళ్లి చేసినా ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి. సమస్య అది, మీరు చూసుకోండి. అది మీకు ఎవరైతే భోజనం సర్వ్ చేశారో, ఏ వాడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు 16 ఏళ్ళవాళ్ళు 18 ఏళ్ళవాళ్ళు ఆ డ్రెస్ వేసుకుని మీకు సర్వ్ చేస్తూ ఉంటారు, మీరు గమనించండి, గ్యారంటీగా వాళ్ళకి చాలా తొందరగా పెళ్లిళ్ళు అయిపోతూ ఉంటాయి. కర్మ సేవ చేయటం లేదు మన పిల్లల్ని, సేవ చేయనివ్వటం లేదు. భలే చాలా మందిని నేను చూశాను, నా దగ్గరకు వచ్చేటటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు బీకామ్ అని చదువుతున్న వాళ్ళకి. ఒకసారి మా ఇంటికి వస్తే బీకామ్ ఫైనల్ ఇయర్లో ఉంది అమ్మాయి, టీ పెట్టమ్మా అన్నాను, గ్యాస్ స్టవ్ వెలిగించటం రాలే. ఇంకేం పెళ్లి అవుతుందా అమ్మాయికి? అవదు. మీరే అనుకోకండి గురువుగారి ఆశీర్వచనాలలో పెళ్లి అయిపోతాయని. అవ్వవు. సేవ, సేవ, సేవ మన జీవితాల నుంచి తప్పుకుంది. సేవ చేయటం అంటే కాకా కొట్టడం అనేటువంటి స్థితికి వచ్చాం. ఇప్పుడు ఎంత దరిద్రం అయిపోయామంటే మనము, ఎంత హీన స్థితికి మన మనసు చేరింది అంటే, ఎవరికైనా కాస్త సేవ చేసేటటువంటి వాడిని కాకా కొడుతున్నాం అనమాట మనం. అంటే అర్థం ఏంటి? సేవ మనం ఎందుకు చేస్తామంటే లాభం కోసం. కానీ నేను చెప్పిన సేవ పరమలాభం, సూపర్ కాక అనుకోవాలి. ఇంకేత మీ జీవితాలనే అత్యున్నత స్థితికి తీసుకెళ్లేటటువంటి ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి. రెండు మూడు ఉదాహరణలతోనే సేవ ఎందుకు ఎలా చేయాలో నేను మీకు చెప్తున్నాను. నేను దీన్ని మీరు అన్వయించుకోవటం నేర్చుకోండి. ఒక ఆరేళ్ల పిల్లవాడు లుకేమియా, ఇంకా తెలుసు కదా, బ్లడ్ రక్తహీనత, బ్లడ్ క్యాన్సర్ అని కూడా అంటూ ఉంటారు దానికి. కరెక్ట్ బ్లడ్ క్యాన్సర్ కాదు లుకేమియా, కానీ అనుకోవచ్చు మనం. బాధపడుతున్నాడు, వాడికి నెత్తిరెక్కిస్తున్నారు, చాలాసార్లు నెత్తిరెక్కిస్తున్నారు, దానికి మందు లేదు అన్నారు. కారణం ఏంటి? వెతికారు పూర్వజన్మ స్మృతులు. ఆ కారణం మనం మాట్లాడుకోకుండా మీరు ఊహించి చెప్పగలరా ఏమైంటుందో? ఆధ్యాత్మికవేత్తలే మీరు, కరెక్ట్ కాదు నేను చెప్తాను నేను, కానీ మీరు ఊహించగలరా ఒక వ్యక్తి ఎంత తిన్నా, ఎంత ఐరన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నా, నిద్రలు పట్టడానికి కావాల్సినటువంటి పరిస్థితులు అందిస్తున్నా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు తినేటటువంటి ఆహారమే వాడికి పెడుతున్నారు, ఇంకా డాక్టర్లు చెప్పినటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారమే వాడికి పెడుతున్నాం మనం, అయినా నిద్రలు పట్టడంలే. ఏమైంటుంది కారణం? ఇందాక నేను చెప్పినట్టు నువ్వేమి చేసి ఉంటావో అదే నీ శరీరంలో రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వేం చేసి ఉంటావు? ఎదుటివాడి నెత్తురు జలగలాగా పీల్చేసి ఉంటావు, అంతే కదా. అదే చెప్తాడు అక్కడ ఆ మహర్షి, కారణం చెప్తాడు. గ్లాడియేటర్ గా రోమన్ సామ్రాజ్యంలో నువ్వు ఒక సైనికుడిగా పనిచేస్తూ ఎదుటివాడి శరీరాన్ని చీల్చి చెండాడటంలో నువ్వు చాలా ఆనందించావు, చాలా నెత్తుని నువ్వు ప్రవహింపజేశావు. మళ్ళా మరి నీకు నిద్ర పెట్టాలంటే ఏం చేయాలి ఇప్పుడు వాడు? ఏ విధమైనటువంటి మానసిక స్థితి వాడికి కల్ప చేస్తే నిద్ర పడుతుందో మీకు అర్థమైపోతే, ఇందువల్ల గురువులు రోగ నివారణ చేయగలుగుతున్నారో మీకు అర్థమవుతుంది. మీకు డైరెక్ట్ గా అయినా చెప్పొచ్చు వాళ్ళు, ఇండైరెక్ట్ గా అయినా మీరు అలాంటి పరిస్థితి కల్పింపజేస్తే రోగాలు పోతాయి. ఇదంతా క్లీన్ బీజం యొక్క లాస్ట్ క్లాస్ ఇది. 99.9% రేపటి నుంచి క్లీన్ బీజ సాధన ఉండకపోవచ్చు, తెలియదు నాకు, ఇంకా అక్కడి నుంచి ఏం రాలే. నాకు గురువులతో ఉన్నటువంటి అనుభవంతో చెప్తున్నాను నేను. కానీ టీచర్స్ గా మారాలి కదా మీరు. క్లీన్ బీజ సాధన అంటే భౌతిక జగత్తులో పరాకాష్ట. దానికి మీకు ఇచ్చేటటువంటి టిప్స్ మీరు పట్టుకుంటే మీ జీవితాలలో ఖచ్చితంగా మీరు మార్పులు వస్తాయి. ఏ రోగాన్నైనా నయం చేసుకోవచ్చు మీరు, క్యాన్సర్ ఖచ్చితంగా నయం అవుతుంది. మరి ఉన్న వాళ్ళందరికీ మీరు నయం చేయగలరా మాస్టర్? చేయలేను నేను. మీకు ఎలా ఆలోచించాలో నేను చెప్పగలను. ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోగలిగితే అదే గురుదేవులు ఇచ్చినటువంటి అనుగ్రహం అని ఎంతమందికి అర్థమవుతుంది. పాటలు అయితే మనం పాడిస్తారు, మీరు అనుగ్రహం ఇచ్చారు. ఆలోచనలు మార్చేసుకోమన్నారు, యుగ విచార క్రాంతి అన్నారు. ఏదో రివల్యూషన్, ఈ క్రాంతి రావాలి. ఆధ్యాత్మిక వేత్త యొక్క జీవితం ఏంటి అంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇతరుల తప్పు వాడు చూడడు, ఇతరుల వల్ల నాకు ఈ బాధ వచ్చింది అనుకోడు, రాదు ఆ బాధ. నా జీవితంలో రెండు మూడు సంఘటనలు చెప్తాను నేను, ఎంత తమాషాగా జరుగుతాయో అవి. స్కూటర్ స్టార్ట్ చేస్తున్నాను, స్టార్ట్ కావటంలే వెనక అతని నుంచి తొయ్యాలి. నాకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి ఎంత అద్భుతంగా ఉంటే తోస్తే నేను పడతా ముందు తొయ్యమంటాడు. వాడికి తెలియదు నాకున్నటువంటి ప్రాబ్లం, నా స్నేహితుడే అనుకోండి. కానీ ఈ కాలం స్నేహితులకి ఎవరికి నిజమైన స్నేహం ఏమి ఉండదుగా. తెలియదు నా బాధ ఏంటో, తొయ్యి అన్నాడు. నేను దిగబోతున్నాను, వెనక అతని నుంచి కారు చిగుతుంది, స్టార్ట్ అయిపోయింది. కారు గుద్దుతే ఏమవ్వాలి? చాలా ప్రమాదాలు జరిగి ఉండొచ్చు. నేను దిగుంటే ఆ క్షణంలో, నేను తొయ్యటానికి ప్రయత్నం చేసి వచ్చినప్పుడు కారు గుద్దుంటే ఏమో ఏమై ఉండేదో. ఏమవదు. ఇందుకు ఇది ఉదాహరణ ఇచ్చాను అంటే ప్రమాదకరమైనటువంటి సంఘటన కూడా ఎలా మారిందది? సహాయకారిగా మారింది. మీ మానసిక స్థితి అలా ఉంటే, మీ మానసిక స్థితి అలా లేదనుకోండి, సహాయపడేటటువంటి పరిస్థితి కూడా స్వయంగా గురువు యొక్క సాన్నిధ్యంలో ఉన్నా కూడా క్లీన్ మన ఏదో కిందకి దిగుతుందో దాన్ని అవగాహన చేసుకోండి. అక్కడ నుంచి స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది. రేపో ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత 2 జన్మల తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుతుందో స్ట్రీమ్ నాకు తెలియదు, కానీ ఈ భావం అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక జీవితం అంటే ఇంతే. మీ జీవితాలలో జరిగేటటువంటి ప్రతి సంఘటనను గమనించుకోండి. ప్రతి సంఘటన మీరు గమనించుకుంటూ పోతూ ఉంటే ఒక విశాలమైనటువంటి సముదాయంతో మీకు సంబంధం ఏర్పడుతుంది. దాన్ని గురు శిష్య సంబంధం అంటాం. మీకు ఉండే సంబంధాలు ఎందుకు లేవు? మీ రక్త సంబంధాలని మాత్రమే మీరు చూసుకోండి, మీకు ఎంత సంబంధం ఉంది? ఇవంతా కర్మ సంబంధమేగా, కానీ అందులో ఉన్నటువంటి కర్మ సంబంధాన్ని మీరు చూడటం లేదు, రక్త సంబంధాన్ని చూస్తున్నారు. అక్కడే ఆగిపోతున్నాను. మీరు కర్మ సంబంధాన్ని, కర్మ సంబంధం అంటే అర్థమైంది కదా, ఎందుకు అలాంటి పరిస్థితులు వస్తున్నాయో. ఒక అమ్మాయికి చేతి వేళ్లు ఎంత అందమైనవో. అమెరికాలో ఆ అమ్మాయి చేతిని $10 కోట్లకి ఇన్సూర్ చేశారు. మిగతా చూడకూడదు అమ్మాయిని. చేతి చెయ్యి అద్భుతమైన అందం. మిగతా శరీర భాగాలు, మిగతా అమ్మాయి చాలా బిలో యావరేజ్. కారణం ఏమైంటుంది? ఇది మీ దృష్టి ఉండాలి. ఇంకా ఇంకా ఈ దృష్టి ఉందనుకోండి, ఎదుటివాడు మీకేం, అంతా ఆచేతనత్వం. ఇంకా ఇంకేం కనిపిస్తుంది? ఇంకా మీకు అంతా ఇవే కనిపించటం మొదలు పెడతాయి. ఇంకా దీన్ని ఆలోచించుకోండి. ఆ చేతులతో అనేక మంది దాహార్తులకు, అనేక మంది పీడితులకు సేవ చేసింది ఒక జన్మలో. ఆ సేవ యొక్క ఎఫెక్ట్ ఆ చేతి యొక్క అందం, విభిన్న భాగాల యొక్క అందానికి మీరు అదే విధంగా రకరకాలుగా అన్వయించుకోవచ్చు. ప్రశ్న అక్కడ ఏమి జరుగుతున్నది, ఏమి జరగాలి, దానికి దీనికి మధ్య ఉన్నటువంటి లింక్ ఏంటి? చెప్పేది క్లీన్ అనేటువంటి శబ్దం. అర్థం చేసుకోండి, కర్మ సంబంధం అర్థం అవ్వాలంటే క్లీనే కావాలి మీకు. దాని కొరకే క్లీన్ బీజ సాధన మీకు ఇవ్వబడింది. కానీ దీన్ని మళ్ళా మీరు వ్యక్తిగతమైనటువంటి స్వార్థానికో, ఫలానా వాళ్ళని చూస్తే మీకు నచ్చింది కనుక, వాడు కిందకి జన్మలో నాకు చాలా ఆత్మీయుడై ఉంటాడు, ఒకళ్ళని చూస్తే నాకు చావగొట్టాలనిపిస్తోంది, అంచేత వాడు ఖచ్చితంగా నాకు కిందటి జన్మలో శత్రు అయి ఉంటాడు, 100% కరెక్ట్ మీరు. కానీ దాన్ని మీరు ఉపయోగించుకోకండి. ఆత్మీయుల దగ్గరికి వెళ్ళొచ్చు, చావగొట్టాలనిపిస్తున్న వాళ్ళని మీరు చావగొట్టక్కర్లే. ఈ ఆత్మీయతలు ఇవి ఏ విధంగా పెరుగుతాయి మన జీవితాలలో, ఏ విధంగా దాన్ని మనము మలుచుకోవచ్చు అనేటటువంటి రహస్యాన్ని మీరు ఇవాళ అర్థం చేసుకోగలిగితే మీరు ఆధ్యాత్మిక వేత్తలే. అది తప్ప మీరు ఇంకోటి ఆలోచించకండి. ఏ సంఘటన జరిగినా, ఏమి జరిగినా, ఆ సంఘటన గురించి మాత్రమే మీరు ఆలోచించండి. చాలా మంది నాతో చెప్తూ ఉంటారు, మేము అప్లికేషన్ పెడుతూ ఉంటాం మాస్టర్ దగ్గర వరకు వచ్చే సరే అట్లా అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఏంటో లాస్ట్ మినిట్ లో ఇంట్లో అన్నం వడ్డించాము రన్ని అని ఎన్నిసార్లు పిలుస్తారు ఇంట్లో వాళ్ళు, వడ్డించి రెడీగా ఉంటుంది. తినాల్సింది ఎవరు? మీరు. ఇమీడియట్ గా వెళ్లి తిన్నారా, ఆలస్యం చేసి తిన్నారా? పోజు కొట్టి తిన్నారు. పోజు తప్ప ఇంకే కారణం లేదుగా. ఇలాంటి నిమిషాలు మీరు లెక్క చూసుకోండి. ఒకరోజు 2 నిమిషాలే మాస్టర్ అంతేగా లేట్ చేశాను. చిన్నప్పటి నుంచి అమ్మ తినటానికి రమ్మంటే, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అమ్మ ఏదైనా వస్తువు తెమ్మంది అనుకోండి బజార్ నుంచి, మీరు తేలే, బజార్కి వెళ్లి తేవటానికి అరగంట పడుతుంది. అలా అమ్మ చెప్పినవి ఉన్నాయి 1000 సంఖ్యలో, లెక్క పెట్టండి అరగంటలు. మీకు ఉద్యోగం ఎన్ని అరగంటల తర్వాత వస్తుంది? తక్షణమే చేయమని చెప్పేది. అందుకు ఇప్పటి నుంచైనా మీరు మేల్కోండి, ఇప్పటి నుంచైనా మీరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు తక్షణమే చేయమంటాను? చావుగొట్టి చెవులు మూశారు నన్ను శ్రీనాథ శర్మ ఆచార్య. అర్ధరాత్రి 1 గంటకి లేపి 16 కిలోమీటర్లు నడిపిస్తే ఇంతా చేస్తే అవసరం లేనటువంటి అగ్గిపెట్టి చేశా. తక్షణమే చేయటం అనేటటువంటిది మీ ఆనవాయితీలో ఉంటే మీ పనులు తక్షణమే అవుతాయి. మిగతా వాళ్ళ పనులు ఏమవుతాయో నాకు తెలియదు, మీ వరకే, మీ వరకు గ్యారంటీ అది. కానీ మీకు అలవాటు ఉండాలి. మా ఇంట్లో వాళ్ళు వింటలేను మాస్టర్, వాళ్ళకి అవదు, వాళ్ళకి అవదులే అని మీకు లోపల కాస్త ఆనందం వచ్చిందనుకోండి, గంగలో దిగారు మీరు. జాగ్రత్త, అసలు మనకి అందరికీ కొంపలు ఎక్కడ ఎదుగుతున్నాయంటే మనకి ఎప్పుడు కూడా బాధ మొగుడు కొట్టాడని కాదు, అది పెద్ద బాధ. అసలు ఎందుకు కొట్టాడో అర్థమవుతే మంచిదే. ఆహా, ఎందుకు మనకి ఆ పరిస్థితి వచ్చింది దాన్ని పట్టించుకోం మనం. తక్షణమే చేయండి. తక్షణమే కనుక చేసి 7 సంవత్సరాల పాటు మీ జీవితాన్ని ఎలా మలచగలిగితే, మీ పిల్లల జీవితాన్ని ఎలా మలచగలిగితే, మీ పిల్లల జీవితాలలో వాళ్లు అనుకున్నది జరగకుండా ఏ శక్తి ఆపలేదు. అక్కడ ఆధ్యాత్మికత ఏం లేదు, అక్కడ అసలు ఏ ఆధ్యాత్మికత లేదు, అక్కడ సింపుల్ గివ్ అండ్ టేక్. దాన్ని ఏమంటారు, కర్మ సంబంధం, కర్మ ప్రతికర్మ, యాక్షన్ రియాక్షన్. తక్షణమే చేసేటటువంటి పనికిరాని అలవాటు ఎంతమందికి ఉంది మీలో? ఎవరికి లేదు. అన్ని పనులు లేట్ అవుతూ ఉంటాయి, మీకు ట్రైన్ లేట్ అవుతూ ఉంటుంది, బస్సు లేట్ అవుతూ ఉంటాయి, ఆటోలు అన్ని లేటే. మీరు ఏం తక్షణమే చేశారు కనుక, గాయత్రి మంత్రం చేసుకోవాలి, పొద్దున 3 గంటలు చేద్దాం అనుకున్నాం, లేస్తారు వద్దులే 3 గంటలు లేచు, ట్రైన్ మాత్రం లేచి కాకూడదు, ఖచ్చితంగా మీకు లేట్ అవుతుంది. కానీ తక్షణమే చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు 5 గంటలకి వస్తాడు స్టేషన్కి, 6 గంటలకు వెళ్దాం అనుకుని, మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన ట్రైన్ 5 గంటలు లేటే 5 గంటలకు వస్తుంది వాడి కోసం, వాడికి తక్షణమే బస్ ట్రైన్ దొరుకుతుంది. అంచేత తక్షణమే చేయటం నేర్చుకోండి, ఏ పనైనా తక్షణమే, అప్పటికప్పుడు లేచుకోండి, మంచినీళ్ళు తాగాలనిపిస్తే బద్దకించకండి, లేవండి, ఇంకోళ్ళని మంచినీళ్ళు అడగండి, అర్థం చేసుకోండి, అది ఇంకోళ్ళ చేత చేయించుకోకండి. చేయించుకుంటే ఏమవుతుండే, వాడికి జరుగుతుంది మీకు జరగదు. అమ్మయ్యా ఇంకా చెయ్యం, ఇన్నాడు మాకు తెలియలేదు కదా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే ఏ గురువు వాడి పని ఇంకోళ్ళని చేయనివాడు, ఎందుకు మళ్ళా వీళ్ళ కేసుతో కూర్చోటానిక, కర్మ తప్పదు, గురువుకైనా అంతే వీళ్ళకైనా అంతే. ఆ తక్షణమే అనేటటువంటిది మీ కుటుంబాలలో మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పండి, నేర్చుకోలేదు తిట్టకండి కొట్టకండి, తిట్టకండి కొట్టకండి. ఎందుకు తిట్టారు కొట్టారు, మళ్ళా మిమ్మల్ని ఎవరో తిడతారు కొడతారు. ఆ కర్మ సిద్ధాంతాన్ని చాలా బాగా కనుక మనం జీర్ణించుకుంటే మీ జీవితాలలో సుఖ సంతోషాలు ఆ రోజు నుంచే రావటం మొదలెడతాయి, మళ్ళీ ఎప్పటి నుంచో కాదు, ఆ క్షణం నుంచో మొదలవుతాయి మీకు. తక్షణమే ఏ పని మీరు చేయదలుచుకున్నా తక్షణమే చేయండి, రేపటికి వాయిదా వేయకండి. అంచేత మాధవి చాలా బాగా పాడింది, ఒంగోలు వాళ్ళు చాలా బాగా పాడారు, హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంచేత తెలుగు క్యాసెట్ కావాల్సినటువంటి 9-10 పాటలు రేపొద్దునకి రెడీ అయిపోతాయి. అదనమాట తక్షణమే చేయటం అంటే. ఆ యాంగిల్ నుంచి పాడగలిగే వాళ్ళు ఉన్నారు, తెలుగు పాటలు అంత బాగా రాసిన వాళ్ళు హిందీ ట్యూన్ వింటే తెలుగు మాటలు ఎందుకు పెట్టలేరు? సో సింపుల్. ఇంకా ఇప్పుడు మొదలెట్టేస్తే మొదలెట్టేసి ఉండొచ్చు కూడా, కొంతమంది అప్పుడు మొదలెట్టేశారు కాగితం పెన్ను తీసి ఎట్టొచ్చి. నా పరిస్థితి నేనైతే అలాగే చేస్తా, మా గురువు గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిన పరీక్షను అర్ధరాత్రి 1 గంటకి ఎప్పుడో నాకు సజెస్ట్ అవుతుంది, 1 గంట 5 నిమిషాలకి దాని ప్లాన్ రెడీ అయిపోతుంది, వీలవుతే చేయగలిగితే నేను చేసేస్తా, నేను చేస్తా, మిగతా వాళ్ళు చెప్పనది. ఇంతవరకు ఈనాటి వరకు నేను చేయనటువంటి సాధన నేను ఎవరికి చెప్పలేదు, చెప్పను, నేను ముందు చేసి చూసుకుంటా నేను ఎంత టైం పడుతుంది, దానివల్ల వచ్చేటటువంటి సాధక బాధకాలు ఎలా ఉంటాయి, ఎంత కాలం పడుతుంది, బాగా చదవలేనివాడు, స్పీడ్గా చదవలేనివాడు చదవగలదా లేదా చూసుకున్న తర్వాతే మీ వరకు వస్తాయి తప్ప నేను చేయకుండా మాత్రం రావు మీకు. అది ఎప్పుడు చేస్తా నేను, తక్షణమే, మళ్ళీ ఎప్పుడూ కాదు, అక్కడే చేసేసుకుంటా వీలవుతే. ఒక్కొక్కసారి కాలేజీలో ఇన్విజిలేషన్ చూస్తూ కొన్ని ఐడియాస్ వస్తాయి, అక్కడే రఫర్ పేపర్ ఉంటుంది, అక్కడే నేను ఆశిస్తాను, దాన్ని చేయవలసిందేదో. తర్వాత చిన్న అనుమానాలు నాకు వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి బాధ్యతలను నేను ఎంతవరకు నిర్వర్తించాలి, పెళ్ళానికి కానీ పిల్లలకు కానీ నేను ఎంతవరకు తిండి పెట్టాలి, భర్తకి నేను ఏం చేయాలి, భార్యకి నేను ఏం చేయాలి, ఇదేగా మెయిన్ ప్రాబ్లం. ఎంతవరకు కర్మ సంబంధం ప్రకారం మీరు చెయ్యాలి, ఎంతవరకు చెయ్యకూడదు, చాలా సింపుల్ ఫార్ములా ఉంది దీనికి. మొత్తము ఆధ్యాత్మిక జగత్తులో మానవీయ సంబంధాలకి గురు శిష్య సంబంధం కాకపోతే, ఆ కండిషన్ మాత్రం వేరు, మళ్ళా గురు శిష్య సంబంధాలని గురువు కంట్రోల్ చేస్తూ ఉంటాడు, శిష్యుడి చేతిలో ఏం లేదు అక్కడ, ఇంకా కర్మ సాంధకే దాని అనుగ్రహం అన్నాం. ఇచ్చంటే యాక్షన్ రియాక్షన్ అన్నప్పుడు అనుగ్రహం కాదు, అది నువ్వు ఈ పని చేశావు ఆ ఫలితం వచ్చింది, ఇంకా అక్కడ అనుగ్రహం ఏముంది, కానీ గురు శిష్య సంబంధాలలో శిష్యుడు స్థాయికి తగినటువంటి ఫలితం గురువు ఇవ్వటం మొదలెడితే ఎప్పటికీ శిష్యుడు పరీక్షపాసవుడు. అనుగ్రహం కావాలి వాడికి. అంచేత గురు శిష్య సంబంధాన్ని పక్కన పెట్టేస్తున్నాను నేను, ఇవాళ దాన్ని చెప్పలేకపోవచ్చు నేను. కానీ క్లీన్ సాధనలో కుటుంబంలో ముఖ్యంగా భార్యకి భర్తకి పిల్లలకి స్నేహితుల మధ్య ఎంతవరకు మీరు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు అనేటటువంటి గీత గీసుకోవటం ఎలా నేర్చుకోండి. కబీర్ దాస్ దీనికి ఒక సింపుల్ ఉదాహరణ ఇచ్చాడు. పూత్ కపూత్ తో క్యూన్ ధన్ సంచయ్, పూత్ సపూత్ తో క్యా ధన్ సంచయ్. కొడుకు చెడ్డవాడు, నువ్వు ధనం కూడబెట్టి ఏం చేస్తావు, గ్యారంటీగా గంగవాళ్ళు చేస్తాడు. పూత్ సపూత్ కొడుకు మంచివాడు, క్యాధన్ సంచయ్, ఇంకా నువ్వు ధనం కూడబెట్టడం ఎందుకు, వాడే నీ కూడబెట్టిస్తాడు. అదొక ఫార్ములా. రెండవ ఫార్ములా మీరాబాయి తులసీదాసుని దర్శించడానికి వెళ్ళింది. తులసీదాస్ సన్యాసాశ్రమంలో ఉన్నాడు కనుక సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ నియమాలుంటాయి. మిగతా ఆశ్రమాలకి నియమాలు అంత స్ట్రిక్ట్ గా ఉండవు సమాజంలో, కానీ సన్యాసాశ్రమానికి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. కనుక మీరాబాయిని చూడనన్నాడు. ఇంకేదంటే నువ్వు స్త్రీవి కనుక నువ్వు నన్ను చూడటానికి వీల్లేదన్నాడు. మీరాబాయి వెళ్ళిపోతూ ఒక లైన్ రాసి వెళ్ళింది, ఇన్నాళ్లు నేను భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళందరూ స్త్రీలు అనుకున్నాను నేను, ఈనాటికి నాకు తెలిసింది తులసీదాసు కూడా పురుషుడే అని. అది లోపలిచ్చి వెళ్ళిపోయింది. పరిగెట్టుకొచ్చాడు వెనక అతల. అర్థమైంది, అర్థమైంది తల్లి, చాలా తప్పు పని చేశాను నేను, అవగాహన లోపం. ఎక్కడ ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నానంటే, తులసీదాసు చిన్నవాడు, మీరాబాయి చాలా గొప్పది అని కాదు, మహాత్ములు కూడా ఒక్కొక్కసారి సాంఘిక నియమాలలో పప్పులో కాలేస్తుంటారు. సాంఘిక నియమాలు సాంఘిక స్థాయి వ్యక్తులకి, మీరాబాయి స్థాయి వ్యక్తులకు కాదు కదా. అంచేత మీరాబాయి ఆ మాట అంటే ఒప్పుకుంటాడు, కానీ మిగతా వాళ్ళని ఆ దృష్టితో చూశాడంటే మళ్ళీ తులసీదాస్ తప్పే. అంచేత తులసీదాస్ తప్పు చేశాడు అనుకోకండి, వచ్చింది మీరాబాయి అని ఆయనకు తెలియదు. మీరాబాయి అనే తెలిసి ఉంటే ఖచ్చితంగా ఒప్పుని ఉండేవాడు. ఈ సంఘటనలన్నీ కూడా మహాత్ముల జీవితాల్లో ఎందుకు జరుగుతాయంటే, సర్వజ్ఞులైనటువంటి జీవితాల్లో ఎందుకు జరుగుతాయంటే, మనకి దారి చూపించడానికి. మీరు సాంఘిక నియమాలకు కానీ సాంఘిక కట్టుబాట్లకు కానీ ఎప్పుడు అధిగమించాలి అంటే మీరు సర్వజ్ఞులవుతే. మరి మేము సర్వజ్ఞులు అయ్యావా లేవా అని మీకు అనుమానం వచ్చిందనుకోండి, భలే సర్వజ్ఞులు మీరు, మీ సర్వజ్ఞత్వానికి అనుమానం వస్తే అట. అంచేత సర్వజ్ఞులయ్యాక మీకు అనుమానాలేం రావు, మీకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. అంతవరకు మీరు పాటించవలసినటువంటి నియమాలేంటి, మీ గురువు చెప్పినటువంటి నియమం కానీ లేకపోతే సమాజమే ఒప్పుకుంటున్నటువంటి నియమాలు కానీ. ఇదంతా దేనికి చెప్తున్నానో అర్థమైంది కదా, కుటుంబంలో మన బాధ్యతలు మనం ఎంతవరకు నిర్వర్తించాలి, ఎక్కడ గీత గీసుకోవాలి, దాని గురించి చెప్తే ఎక్కడ గీత గీసుకోవాలి, సమాజం మీకు చెప్తుంది. సమాజం మీకు చెప్పేది ప్రతిదీ కరెక్ట్ అవుతుందా, ఇందాక చెప్పాను కదా, మళ్ళీ మీరాబాయి చెప్తే కరెక్ట్ కానీ మిగతా వాళ్ళు చెప్తే తులసీదాస్ కరెక్ట్ కాదు. దానికి రామాయణాన్ని కనుక మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలా జీవించాలో మనకు తెలుస్తుంది. విభీషణుడు తమ్ముడు, రావణాసురుడు అన్న, రాముడు అన్న, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తమ్ముడు, ఏం జరిగింది సంఘటన, ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది కదా. విభీషణుడు రామభక్తుడే, కాని రావణాసురుడిని వదిలి వెళ్ళలేదు. ఎంతవరకు వదిలి వెళ్ళలేదు, గీత ఎక్కడ గీసుకోవాలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటంలే మీకు, పాయింటర్స్ ఇస్తున్నా. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత టైం ఇవాళ లేదు నాకు. భరతుడు రాముడితో వెళ్ళలే, తమ్ముడే. కాని ఏం అడిగాడు, పాంకొళ్ళు అడిగాడు. శత్రుఘ్నుడు అసలు ప్రశ్నే ఎత్తలేదు, ఏ మాట మాట్లాడలేదు. లక్ష్మణుడు భార్యని వదిలేసి రాముడితో పాటు వెళ్ళాడు. అందుకని రామాయణ మహాభారతాలు మన జీవితానికి అద్భుతమైనటువంటి గ్రంథాలుగా అయ్యాయి. ఎక్కడ గీత గీసుకోవాలో మీరు ఆలోచించుకోండి, ఆ కథలోనే ఉందంతా. ప్లస్ ప్రతి రామాయణ కథ, ప్రతి మహాభారతం యొక్క కథ మీ కథలే, సాధకుడి యొక్క కథలే, వేరే కథలుగా మీరు దయచేసి అర్థం చేసుకోకండి. రాముడి యొక్క కథ కాదు అది, సీత యొక్క కథ కాదు, లక్ష్మణుడి యొక్క కథ కాదు, మీ కుటుంబం యొక్క కథ. ఏ కుటుంబము ఆధ్యాత్మిక జీవితం వైపు పయనించేటటువంటి కుటుంబం అయితే, లేకపోతే పనికిరాదు అది. ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్లేటటువంటి కుటుంబం అయితేనే ఈ నియమాలు వర్తిస్తాయి. అంచేత అన్నదమ్ముల సంబంధంలోనే ఒకడు రాజ్యాన్ని, తల్లిని, భార్యని వదిలేసి అన్నతో పాటు వెళ్ళిపోయాడు. ఇంకోడు రాజ్యాన్ని స్వీకరించాడు కానీ రాజధానిలో లేడు. రాముడి యొక్క రాజ్యాన్నే భరతుడు, రాముడి యొక్క రాజ్యాన్నే స్వీకరించాడు కానీ నందిగామంలో ఉన్నాడు, అయోధ్యలో లేడు. ఇంకోడు వీళ్ళెవరి గురించి పట్టించుకోలేదు, అయోధ్యలోనే ఉన్నాడు శత్రుఘ్నుడు. వాల్మీకి రామాయణం మనం చదవం, వచ్చిన కూడా అది ఎవరెవరో రాసినటువంటి కమెంట్స్, సాధారణ లేనటువంటి వ్యక్తులు చేసినటువంటి కమెంట్స్ వల్ల చాలా విశేషమైనటువంటి సాధనా రహస్యాలను మనం గమనించాం. శత్రుఘ్నుడు గురించి అసలు మనం పట్టించుకోం. అసలు అతిపెద్ద సాధన చేసింది నిజంగా శత్రుఘ్నుడు, మిగతా వాళ్ళు చేసింది ఏముందిట, గందరగోళ పడిందంతా శత్రుఘ్నుడే. శత్రుఘ్నుడి యొక్క మానసిక స్థితిని చాలా విశేషంగా వర్ణిస్తాడు వాల్మీకి. ఏం చెప్తాడు, కూర్చున్నట్ట భోజనానికి, రాజులు వాళ్ళు భోంచేస్తూ ఉంటే వాళ్ళు ఒక్కళ్ళు భోంచేరుగా, అంబాసిడర్స్ వస్తారు, ఎన్వాయిస్ వస్తారు, పక్క రాజ్యం వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, జమీందారులు వస్తారు, రకరకాలైనటువంటి రాజుతో చర్చించవలసినటువంటి, దగ్గరగా వచ్చి చర్చించేటటువంటి విషయాలు కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద జాయిన్ అవుతారు. రాజు తినకుండా మిగతా వాళ్ళు ఎవరు తినరు రాజప్రసాదంలో. అంచేత రాణులు వాళ్ళు కూడా, కైకేయి, సౌమిత్ర వాళ్ళు కూడా తినరు. శత్రుఘ్నుడు నోట్లో పెట్టుకోవాలి మొదటి ముందు, తర్వాత అందరూ తింటారు పరివారం అంతా కూడా. సరే, అలాంటి పరివారం ఆ రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కి కరెక్ట్ గా 8 గంటలకి కూర్చున్నారు. కూర్చుని నోట్లో ముద్ద పెట్టుకుపోతూ ఉంటే శత్రుఘ్నుడికి రాముడు గుర్తొచ్చాడు. నేను ఇంత అందమైనటువంటి ఆహారాన్ని, ఇంత రుచికరమైనటువంటి ఆహారాన్ని తింటున్నానే, రాముడికి అసలు తిండి దొరికిందా లేదో అడవిలో. ఆ ప్రేమ, ఆప్యాయత ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ఆవేదన, ఆ గిలి. ముద్ద కాస్త ఆగింది అక్కడ. భరతుడికి పర్వాలే, ఈ విధమైనటువంటి ఆహారం లభించకపోయినా పర్వాలే, అతనికి కావాల్సిన ఫుడ్ అది ఇచ్చేవాళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ, సురుచి రెస్టారెంట్ ఉంది అక్కడ, పర్వాలే, నాట్ బ్యాడ్, ప్రసాద్ గారు ఉన్నారు, ఏదో అడ్జస్ట్ చేసేస్తారు అక్కడ. మరి రాముడికి, సీతకి, లక్ష్మణుడికి ఆగుతట ఆగగానే నోట్లో పెట్టుకోపోతున్న మిగతా పరివారం ఉంటారు కదా పెద్ద ఇది, మరి రాజు పెట్టుకోకుండా ఆగాడు. ఏమైంది, ఆగిపోయాడు. వాళ్ల కోసం నోట్లో పెట్టుకుందంట. ఆ ఆవేదన మీకు ఎప్పుడైనా అర్థమైందా? శత్రుఘ్నతో అలా జీవించండి మీ కుటుంబాల్లో. మీరు ఎవడి గురించి మీరు జీవించాలి? అడవిలో ఉన్నటువంటి రాముడు, అడవిలో ఉన్నటువంటి జటాధారి అయినటువంటి రాముణ్ణి చూడాలి మీరు ఈ నవరాత్రులలో. ఈ భావాన్నైనా మీరు రామాయణంలో పట్టుకుని జీవించగలిగితే అద్భుతమైనటువంటి విన్యాసాలు మీకు జరుగుతాయి. త్రిజట విభీషణుడు కూతురు అనుకుంటా, నాకు కరెక్ట్ గా గుర్తుంటే. మరి ఆవిడ అక్కడే ఉంది. ఎప్పుడు ఏ క్షణంలో అన్న దగ్గర ఉండాలో, ఎప్పుడు ఏ క్షణంలో అన్న దగ్గర ఉండకూడదో గీతలు చాలా స్పష్టంగా రామాయణంలో ఉన్నాయి. భర్త దగ్గర ఎప్పుడు ఉండాలి? ఉరిమిళ లేదు భర్త దగ్గర, లక్ష్మణతో లేదు, శత్రుఘ్నుడు భార్య శత్రుఘ్నుడితోనే ఉంది, భరతుడు భార్య లేదు. గీతలు ఎలాగ మీరు గీత గీసుకోవాలో అందుకు రామాయణాన్ని చదవాలి, మహాభారతాన్ని చదవాలి. రావద్దు అంటాడు రాముడు కూడా సీతని. ఆఖరికి దశరథ మహారాజు కైకేయితో యుద్దం చేసి సీతకి వనవాసంలో ఎంత టైం ఆవిడ జీవించి ఉంటుందో దానికి లెక్క కట్టి ఆభరణాలు బట్టలు ఇస్తట. అర్థం చేసుకోండి అక్కడ పాయింట్. మామ ఏం చేశాడు, సీతాదేవికి ముందు వెళ్ళొద్దన్నాడు, వెళ్తాను అంది. గీతలు గీతలు బాధ్యతలు ఎక్కడ గీసుకోవాలి, మీరు ఎంత ఇవ్వాలి పిల్లలకి, ఎంత ఇవ్వకూడదు, ఇదంతా కూడా నన్ను కాదు అడగాల్సినటువంటి ప్రశ్నలేవి, మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి. ఎంచంటే నేను ఎంత గొప్ప సలహా ఇచ్చినా నా దృష్టికోణంతోనే ఇస్తాను, అది మీ దృష్టికోణంతో అవదు. మీ బాధలేమిటో, మీ బాధ్యతలేంటో, మీరు ఎక్కడ గిరి గీసుకోవాలో సాధకులుగా. మళ్లీ మళ్లీ ఈ మాటను మరవకండి. రామాయణం కాని, మహాభారతం కాని, భాగవతం కాని మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మీరు సాధనలో ఉంటే. సాధన అంటే ముందుకు చెప్పాను నేను మీకు, విశేషమైనటువంటి సాధన మనం చేయలేము, కానీ సాధక స్థితి ఇది. ఏంటి సాధక స్థితి? కర్మ సిద్ధాంతం. ఉదాహరణ రెండు మూడు ఇచ్చాను కదా, మీకు ఏ బాధ ఉన్నా ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చాయి, నేను గురువు దగ్గరికి వెళ్ళినా. గురువు దగ్గరికి వెళ్తే ముందు మీకు వచ్చేది కష్టాలే, గురువు దగ్గరికి వెళ్ళగానే మీకు సుఖాలు వచ్చాయంటే 99.9% ఖచ్చితంగా వాళ్ళు మీకు గురువు కాదు. కానీ ప్రతిదీ మీరు గీత గీసేసి పెట్టుకోకండి, జనరల్ ఫార్ములా మీరు అర్థం చేసుకోండి. శ్రీరామ్ శర్మ ఆచార్య దగ్గరికి నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు 5 లక్షల మందిలో నేను ఒకళ్ళని. ఈ ఉదాహరణ నేను ఎందుకు ఇస్తున్నాను, సాధనా జగత్తులో గురు శిష్య సంబంధాలు ఎలా ఉంటాయో మీకు అర్థం అవటానికి. గీతలు మీరు గీసుకోండి, బాధ్యతల యొక్క నిర్ణయము మీరు తీసుకోండి. వెళ్ళాను నేను, అప్పుడున్నటువంటి నా పరిస్థితుల్లో ముగల్సరాయ్ స్టేషన్ నుంచి నేను బయలుదేరాలి, మథురాకి వెళ్ళాలి, ఒక 18 అవర్స్ జర్నీ, ఎంతో డబ్బు లేదు. నాన్నగారిని అడిగాను, ఇవ్వనన్నారు. ఎందుకంటే చాలా మందికి పెద్ద బాధ, కొడుకు సినిమాకి వెళ్తే పర్వాలేదు, బార్కి వెళ్తే పర్వాలేదు, కానీ ఆశ్రమానికి వెళ్తాడంటే బెంగపెట్టుకుంటారు. ఎందుకంటే మనం ఆశ్రమాల గురించి మనకున్న ఒపీనియన్ అంత గొప్పది, తప్పే లేదు, అది మనకి అతి హీనమైన నీచమైన ఐడియాస్ ఉన్నాయి ఆశ్రమాల గురించి, అందుకే భయపడతాం. లేకపోతే అసలు మనం గర్వించాలి కదా, ఎవడైనా ఆశ్రమానికి వెళ్తా అంటే ఎందుకు గర్వించాం అంటే మనకు తెలుసు ఆశ్రమాలలో ఒకప్పుడు ఉండేటటువంటి ఋషి ఆశ్రమాల స్థాయి ఇప్పుడు ఆశ్రమాలలో లేదు. అడుక్కు తినేవాళ్లు, పారాసైట్స్, పరాన్న భక్తులు, ఊరివాడు సొమ్ము తింటూ మేము చాలా భక్తులు అనుకునేటటువంటి వాళ్లు వీళ్ళందరూ ఆశ్రమాల్లో చేరారు. దాన్ని మనము కట్ చేయాలి. అర్థం చేసుకోండి, ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు కానీ ఇక్కడ జరిగేటటువంటి కండిషన్స్ కానీ అవి మనసులో పెట్టుకు చేసేవి. ఆశ్రమం స్థాపించినటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడటమే, ఆశ్రమం స్థాపించిన తర్వాత జరుగుతున్నటువంటి తతంగం గురించి చెప్తున్నాను నేను. సరే, డబ్బు లేదు, ఇవ్వలేదు, ఆశ్రమానికి పోతే ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పాను. నాకు మరి ఏం చేయాలి, నేను ఎలా వెళ్ళాలి, మా స్నేహితుడు ఇస్తాడన్నాను, టికెట్కి మాత్రమే డబ్బిస్తానన్నాడు తను. అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులు అలాంటివి. సరే రైట్ అన్నాను, తీసుకున్నాను, బయలుదేరాను నేను. అంటే నా దగ్గర ఉన్న డబ్బు ఎంత అంటే కేవలము నేను వెళ్ళగలను, తిరిగి రాగలను అంతే. ఇంకేం లేదు నా దగ్గర, అక్కడ వెళ్ళటానికి, ఉండటానికి, అక్కడ తినటానికి డబ్బు అది ఏం లేదు నా దగ్గర. అక్కడ వెళ్ళాను నేను, వెళ్తే 5 లక్షల మంది వచ్చి ఉన్నారు. గురువు గారు ఆ 18 జూన్ 1971 నేను దీక్ష తీసుకున్నటువంటి రోజు, దానికి 2 రోజుల ముందు 3 డేస్ క్యాంప్ అది. అంటే నేను ఏ ధైర్యంతో వెళ్తానంటే 3 రోజులు తిండి లేకుండా ఉండవచ్చు, ఏమన్నా మంచిగా తాగుంటాను, ఏమైందిట ఇందుకు వెళ్లాను. గురువు గారు అనౌన్స్ చేసింది ఏంటంటే ఆ రోజు తర్వాత, ఆ 3 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా మథురలో ఉండను, నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను, ఇదే చివరిసారి గమనిస్తాము. 71లో ఆయన అన్నారు, 91 వరకు ఉన్నారు ఆయన. గురువుల మాట నమ్మకండి మీరు. వెళ్ళా, పిచ్చిగా వర్షం కురిసింది, 5 లక్షల మంది మథురా బృందావన్ రోడ్లో ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ లో ఇలాగే టెంట్లు వేసుకుని ఉన్నారు, గుడారాలు వేసుకుని ఉన్నారు. తుఫాన్ లాంటి వర్షం కొట్టుకుపోయాయి సామాన్లన్నీ కూడా. ఇంకా నాకు ఒళ్ళు మండింది. అప్పుడు ఈ గురువు దగ్గరగా నేను వచ్చాను. నేను ఇది 15 రాత్రి, 16 పొద్దున నుంచి క్యాంప్ స్టార్ట్, 16, 17, 18, 3 రోజులు క్యాంప్ స్టార్ట్. ఈ గురువు దగ్గరగా నేను వచ్చాను అనుకుని తిట్టుకుని ఉండటానికి ఎక్కడ ఏం లేదుగా, నా దగ్గర ఏంటంటే రిటర్న్ టికెట్ ఉందంతే, రిటర్న్ టికెట్, ఈ డబ్బులు ఇంకేం లేదు, అంచెం నోరు మూసు కూర్చున్నా, అంతకంటే చేయలేదు. అసలు సగం ఆకలి, సగం కూడా అది. ఈ లోపల వర్షం కురుస్తూనే ఉంది. ఎవరో చెప్పారు, గురుజీ ఆరే, గురువు గారు వస్తున్నారు, వర్షం వస్తే ఏం చేత నాకు, ఈ గురువు ఎందుకు నాకు, వర్షం కురుస్తుంది తెలియలేదు, దేదే ఎక్స్పెక్ట్ చేయడం, వెళ్ళగానే అలాగా పట్టాలు పరిచేసి, అమ్మ శిష్యుడా నువ్వు వచ్చే వస్తు, నువ్వు లేకపోతే నా పని అవుతుందా, ఇచ్చంటే శిష్యుడు కదా పెద్ద ఇది, నేను లేకపోతే గురువుకి పని జరగదని, అలాంటి పిచ్చి భ్రమను పెట్టుకోకండి. గురువు యొక్క అనుగ్రహం వల్ల మనకి ఈ విజ్డమ్ వస్తుంది తప్ప మనం ఎవ్వరం గురువుకి అవసరం లేదు. సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు అయినటువంటి గురువుకి మనం బాధర్ బందీలమే తప్ప. లేకపోతే నేను చెప్తా కదా, మా అమ్మ అనేది, బాబు నువ్వు ఒంటిలోకి రాకు, పెద్ద సహాయం అది, నువ్వు రావద్దనేది. అలాగే గురువులు కూడా నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ మనసులో అవసరం, మీరు రాకండి అయ్యా బాబు, మీరు రాకుండా ఉంటే పెద్ద సహాయం అని వర్షం కురిపించారు. పిచ్చిగా వర్షం కురిసింది, నేను కలవలేదు ఆయన్ని. నా పక్క నుంచి వెళ్ళి ఉంటారు ఆయన అనుకుంటున్నారు అందరూ, వెంట పరిగెడుతున్నాను నేను, ఒళ్ళు మండిన అసలు ఆయన చూడలేదు కూడా ఎప్పుడు నేను, ఇంకా నా పక్క నుంచి వెళ్ళినా నేను గుర్తుపట్టలేను, చీకటి, కరెంట్ లేదు. సరే, రెండో రోజు పొద్దున్న నిద్ర లేచి నేను చూసేసరికి గుడారాలన్నీ లేచి ఉన్నాయి. గురువుగారు చెప్పారు, ఇంద్రుడు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు, వాతావరణానికి ప్రకృతికి మీరు చలించకూడదు, నా శిష్యులవుతే మీరు అలా చేయాలి, ఇది భలే ప్లాన్ వేశారులే గురువు అనుకున్నా నా మనసులో. అప్పుడు జరిగిన మాట అది, ఆయనకి చేత కాలేదు వర్షం ఆపటం, దానికి ఆయన ఇచ్చిన రంగేంటి అంటే మీరు నా శిష్యులవుతే మీరు ఉండాలి. పట్టించుకోలేదు నేను, ఆయన ఏదో స్పీచ్లు పొద్దున్నించుకున్నారు, సాయంత్రం ఎంచుకున్నారు, నేను అటెండ్ కాలే. అక్కడ పక్కనే రాజస్థాన్ ధాబాలో 2 రూపాయలకి భోజనం పెడుతున్నారు, కానీ నా దగ్గర డబ్బు లేదే భోజనం పెడుతూ ఉంటే తినటానికి, నా దగ్గర కేవలం రిటర్న్ టికెట్ మాత్రమే డబ్బు ఉంది. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి ఇవాళ మాత్రం చర్చవద్దు, కానీ ఆ వ్యక్తే నా జీవితంలో చాలా మార్పులు రావడానికి కారణమయ్యాడు. సరే, ఆ వ్యక్తి ఒక సంరక్షణలో అనుకోండి, అనుగ్రహంలో అనుకోండి, అది ఇప్పుడు జరుగుతుందని, ఆ వ్యక్తి యొక్క అనుగ్రహంలో ఆ పూటకి అప్పుడు నాకు తెలియదు ఆ వ్యక్తి ఎవరో. సరే, తిన్నాను. తిన్న తర్వాత మరి గురువు గారి స్పీచ్ ఉంది, వస్తావా అన్నాడు. కడుపు నిండింది కదా, ఉక్రోషం తగ్గింది. సరే పద, ఇక్కడ పడుకునేది ఏదో అక్కడ పడుకుంటానన్నాను. 500,000 మంది కూర్చున్నటువంటి స్థలం అది, ఊహించుకోవడం చేత మీరు ఊహించుకోవచ్చు ఆ స్థలం ఎలా ఉంటుందో. గురువు గారు స్పీచ్ మొదలెట్టారు. గురువు గారు స్పీచ్ మొదలెట్టగానే ఒకడు లేచి నుంచున్నాడు. లేచి నుంచి పిచ్చి ఆరు పార్చి, గురువు గారు మమ్మల్ని వదిలి వెళ్ళకండి, హరిద్వార్కి వెళ్ళిపోకండి, మీరు అక్కడికి వెళ్ళిపో, పిచ్చి ఆరుపు లేస్తుంటే తిట్టారు గురువు గారు. హిందీలో ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్లు తిట్టి, నాకు ఆ తిట్లు రావు అని చెప్పి తిట్టాను నేను, తిట్టి బార్ ఫేక్ దోస్ తాలేకు అన్నారు. విశ్రాయిని వెళ్ళి బయట అవతలకి, అలాంటి వాడు నాకు వద్దు, మతి తప్పినవాడు, బ్యాలెన్స్ లేనివాడు, జీవితాన్ని అదుపులో పెట్టుకోలేనటువంటి వాడు, గురువు మీద వ్యామోహం ఉండి తప్ప గురువు యొక్క కార్యక్రమాల మీద వ్యామోహం లేనటువంటి వాడు, ఎందుకు గురువుకి గుదిబండ తప్పవాడు. జరిగింది ఆ సంఘటన, ఆ రోజు గడిచిపోయింది. రెండో రోజు పొద్దున్న ఆ వ్యక్తి మళ్ళా వచ్చాడు. ఎక్కడ నిద్రపోయావు అన్నాడు. తెలీదు నేను ఎక్కడ నిద్రపోయాను ఆ రోజు రాత్రి. మరి నీకు తెలుసా నువ్వు ఎక్కడ నిద్రపోయావు? తెలీదు నాకన్నాను. సరే చెప్పాడు ఎక్కడ నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత గురువు గారు దీక్ష ఇస్తానంటున్నారు, నువ్వు దీక్ష తీసుకుంటావా? చేసేసుకున్నాక నేను గాయత్రి మంత్రం, నాకు 1961లోనే దీక్ష అయిపోయింది, ఇంకా నాకు దీక్ష అక్కర్లేదు అన్నాను నేను. నీకు తెలీదు, దీక్ష ఎన్నిసార్లు తీసుకున్నా తప్పు లేదు, దీక్ష ఒకసారి తీసుకుంటే అయిపోయేది కాదు. దీక్ష అంటే ఏంటి? ఒక లక్ష్యం కోసం చేసేటటువంటి ప్రతిజ్ఞ. అచ్చేత ఆ దీక్ష కోసం మీరు ఎన్నిసార్లైనా దీక్ష చేసుకోండి, మీరు మిమ్మల్ని మీరు గుర్తు చేసుకుంటూ ఉండటమే నేను ఈ లక్ష్యం కోసం దీక్ష చేసుకున్నానని. సరే తీసుకుంటానన్నాను. 2.5 లక్షల మంది ఎంతమంది దీక్ష తీసుకుంటున్నారు, అందులో నేను ఒకళ్ళని. సరే దీక్ష తీసుకున్నాను. దీక్ష తీసుకున్న తర్వాత జరిగినటువంటి సంఘటనలు కొన్ని జరిగాయి. బళ్ళు చాలా మందికి ఆ సంఘటనలు తెలుసు, కానీ రిటర్న్ అవుతున్నాను నేను. రిటర్న్ అవుతూ ఉంటే నాతో పాటు అక్కడ నాతో పాటు నన్ను కాస్త నిలబెట్టినటువంటి వ్యక్తి, ఏమి జరిగినా దారిలో గాబరా పడకు. ఇప్పుడు నాకు అవగాహన వేరు, అప్పుడు అవగాహన లేదు నాకు. సరే వెళ్తున్నాను, ట్రైన్ ఆగిపోయింది మధ్యలో, ఎండాకాలం, జూన్, పిచ్చి ఎండ, కిక్కిరిసిపోయింది థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్. నా కాళ్ళు కంపార్ట్మెంట్ మధ్యలో, అంటే కంపార్ట్మెంట్ ఏమంటారు, ఫ్లోర్కే అనుకోలేదు. తేలుతున్నా నేను, ఎండ, దాహం వేస్తోంది, ఎక్కడ దిగేది, మధ్యలో ఆగిపోయింది. ఈ లోపల డబుల్ లైన్ కదా అది, పక్కన అటువైపు నుంచి వస్తున్నటువంటి ఒక ట్రైన్ ఖచ్చితంగా మా కంపార్ట్మెంట్ ముందు ఆ ఇంజన్ ఆగింది. ఇంజన్ ఆగింది, దాహం, పిచ్చి దాహం వేస్తోంది, ఏడ్చిస్తున్నాను నేను, వెళ్ళి దాహం వేసేస్తుంది, అడుగుతున్నాను వాళ్ళని, నాకు నీళ్లు కావాలి, నీళ్లు ఆవడిస్తాను, నీళ్లు అక్కడ మధ్యలో అడుగులు కంపార్ట్మెంట్ మధ్యలో. సరే ఈ ఆర్పులన్నీ వింటున్నటువంటి వాడు, కంపార్ట్మెంట్ ముందు నుంచున్నటువంటి వాడు ఇంజన్ డ్రైవర్ని అడిగాడు, నీళ్లున్నాయా నీ దగ్గరని, స్టీమ్ ఇంజన్ అది. నీళ్లు వాడు బాయిలర్ నుంచి తీశాడు, చల్లటి నీళ్లు. ఆ కర్మ, గురువు దగ్గర నుంచి రిటర్న్ అవుతూ వస్తున్నటువంటి కర్మలు, అబ్బాయి అమృతంలో ఉన్నా మీకు తెలియదు ఇప్పుడు నేను ఎంత ఆనందించానో ఆ నీళ్లు తాగి. కానీ తర్వాత తర్వాత మీరు శుద్ధి సాయి చరిత్ర చదివినా, అది చదివినా, ఆ గురు దీక్ష తర్వాత ఆ వేడిలో వేడి నీళ్లు తాగడం అనేది నా జీవితంలో ఎన్ని మార్పులు తెప్పిందో, ఇది బాధ్యతను మీరు అర్థం చేసుకోవాలి. ఈ విధమైనటువంటి జీవిత విధానం మీకు కావాలి. అప్పుడు లేదు నాకు, లేకపోయినా పర్వాలేదు, మీరు ట్రై చేయండి. ఇప్పుడు కదా నేను ఇంత గొప్పగా చెప్తున్నాను ఇక్కడ, ఏం జరిగింది. అప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుంటాను, మా శ్రీరామ శర్మ ఆచార్య నేను తిట్టినన్ని తిట్లు అవుడు తిట్టుండడు, తప్పు చెప్పి. మా చెల్లెలు ఎక్కువ తిట్టింది నాకంటే, గ్యారంటీగా. తిట్టొచ్చు గురువుని, ఏం తప్పులే, వదలకండి గురువుని, తేడా అర్థం చేసుకోండి రెండిట్లో. తప్పులే, బాధగా ఉన్నప్పుడు తిట్టకుండా, అసలు తిట్టలేదంటే అది బాధ కాదనే అర్థం. బాధగా ఉన్నప్పుడు తిట్టాలి, అసలు మొట్టమొదట తిట్టాల్సింది గురువునే. ఎందుకంటే అతని మీదే మనకి అధికారం ఉంది, అతని మీదే మనకి జన్మ జన్మల హక్కు ఉంది, మిగతా వాళ్ళ మీద లేదు మీకు. అంచేత ఈ భావనతో బాధ్యతల గురించి చెప్తూ ఇవంతా చెప్పుకొచ్చాను నేను. బాధ్యత అన్నది గురువు మీద ఉన్నటువంటి మీ యొక్క ప్రేమ నిర్ణయిస్తుంది తప్ప ఇంకేది నిర్ణయించదు. చివరిగా నేను ఇచ్చేటటువంటి సలహా అది, మీకు గురువు మీద ఎంత ప్రేమ ఉన్నది దాన్ని బట్టే మీరు మీ బాధ్యతను ఎంత నిర్వర్తించాలో నిర్ణయింపబడుతుంది. అంతే తప్ప మిగతా లాజిక్ ఏది కరెక్ట్ కాదు. ఫైనల్ ప్రూఫ్ అది, గురువే సర్వస్వం అనుకున్న వాడికి ఏ బాధ్యతలు లేవు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ. గుడ్, కానీ గురువు యొక్క పని మీకు అర్థమైనదా? జాగ్రత్త, మాకు అర్థమైపోయిన మాస్టారు, నేను చేసేస్తున్నాను. రైల్వే కంపార్ట్మెంట్ లో ఎండాకాలంలో మనుషుల మధ్య ఇరుక్కుపోయి వేడి నీళ్లు ఇచ్చినా ఆహా భలే అద్భుతంగా ఉందని అనుకోగలిగితే ఓకే, మీకే బాధ్యతలు లేవు. అనుకోలేనప్పుడు గురువు మీద మీకు ఉన్నటువంటి ప్రేమను, మీ కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి ప్రేమను గీతలు గీసుకోండి. మీరు మీకు అప్పుడే అక్కడే కర్తవ్యం బోధపడుతుంది. ఎంత గీత మీరు గీసుకుంటారో దాన్ని బట్టి నిర్ణయించుకోండి తప్ప ఓ వివేకానందను, ఓ రమణ మహర్షిను, వాళ్లను చూసి మాత్రమే నిర్ణయించుకోకండి. మీ నిర్ణయం మీ వరకు కరెక్టే, మళ్ళా మీరేం అనుకోకండి మీరు చేసేటటువంటి నిర్ణయం తప్పనే. అప్పటికి ఆ రోజుకి ఆ దేశకాల పరిస్థితుల్లో ఆ బాధ్యతను మీకు ఓకే. దీన్ని అర్థం చేసుకుంటూ చాలా విషయాలు ఒకే క్యాసెట్ లో చెప్పడానికి ట్రై చేశాను నేను. దీన్ని మళ్లీ మళ్లీ మీరు వినండి, ఇవాళ రాత్రి ఉండిపోయి వినండి. మరి మాకేం చేయాలి నాకు తెలియదు, ఇప్పుడే చెప్పాక గీతలు నాకు తెలీదు. దీన్ని అవగాహన చేసుకుని క్లీన్ బీజ సాధనకి ఈరోజు సాధనకి పరిసమాప్తి. సాధకులకి కాదు, క్లీన్ బీజ సాధన జరుగుతూనే ఉంటుంది, కానీ భూమి మీద అవతరించినటువంటి క్లీన్ బీజ సాధన సిలబస్ దీనితో పూర్తవుతోన్నది. ఆ వినాయకుడి యొక్క అనుగ్రహము, సిద్ధి బుద్ధి అనేటటువంటిది మీకు లభిస్తుందని ఆశిస్తూ, గురువుల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది అని గ్యారంటీ ఇస్తూ, నాకు అనుగ్రహం కాదు గ్యారంటీగా ఉంటుంది, ఈ దేశకాల పరిస్థితుల్లో పుట్టడం మీ అదృష్టం, అంతకంటే ఇంకేం లేదు. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. సంపాదించుకుందాం. ఇతరులకు మేము క్లీన్ బీజం చెప్తాము అనుకునే వాళ్ళు ఈ క్యాసెట్ ని కనీసం 20 సార్లు వినండి.